சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
11வ அத்தியாயம் 51வ ஸ்லோகம்.
அர்ஜுன உவாச த்ருஷ்ட்வேதம் மானுஷம் ரூபம் தவ சௌம்யம் ஜனார்தன இதானீமஸ்மி சம்வ்ருத்தஹ. சசேதாஃ ப்ரக்ருதிம் கதஃ
ஸ்ரீகிருஷ்ண பரமாத்மா எப்படியே அர்ஜுனுடைக்கு விஸ்வரூபம் சூபிஞ்சாடோ, அர்ஜுனுடு மூணு பாவாலக்கு லோனவுதாடு. மொதட்டி பாவம் ஆச்சரியம், திக்ரம ஆச்சரியம் அண்டாம். ஆ தரவாத எப்படியே ஆ பரமாத்முடு அன்னிட்னி லயம் చేసుకుంటున్నాడో, అందరూ తన నోట్లోకి వెళ్తున్నారో, ఆ యొక్క దృశ్యాన్ని అర్జునుడు చూడలేకపోయినాడు. చూడలేక ఎప్పుడైతే ఆ ద్రోణుడు భీష్ముడు వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి యొక్క కాలం తత్వంలో లీనమైపోతున్నారో, దానికి తట్టుకోలేక అర్జునుడు ఈ యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించుకోవలసినది, నేను చూడలేకపోతున్నాను అని భయపడతాడు. భయపడి కృష్ణ పరమాత్మను అడుగుతాడు, ఈ రూపాన్ని నువ్వు విరమించుకోవలసినది, నాకు మళ్లీ పూర్వ విధంగా ఆ శంఖచక్ర గదానతో ఉన్నటువంటి ఆ రూపమే నాకు కావాలి, ఈ రూపాన్ని నేను భరించలేను అని చెప్పి భయానికి లోనవుతాడు. ఆ తర్వాత భక్తి వస్తుంది, మూడవ భావం. ఈ భయంలో ఏమైందంటే, ఎప్పుడైతే అర్జునుడు మళ్లీ మామూలు రూపాన్ని అడిగాడో, కృష్ణ పరమాత్మ తన యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తాడు. మామూలుగా పూర్వం అంటే అంతకుముందు చూసినటువంటి సౌమ్యమైనటువంటి రూపం అలా చూపించంగానే అర్జునుడికి మనస్సు ప్రశాంతంగా ఏర్పడుతుంది. అంతకుముందు మనసు మనసులో లేదు, మనస్సు గందరగోళం అయిపోయి దిగ్భ్రమ చెంది భయానికి లోనైపోయి మనిషి తట్టుకోలేక ఎప్పుడైతే ప్రార్థిస్తాడో కృష్ణుణ్ణి, కృష్ణుడు తన యొక్క మామూలు సౌమ్య రూపం సాధు రూపాన్ని చూపిస్తాడు. రౌద్ర రూపం కాకుండా ఒక సౌమ్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి రూపాన్ని చూపించంగానే ఈ మాటను చెప్తున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో. ఇదం మానుషం రూపం దృష్ట్వా తవ సౌమ్యం జనార్దన. ఓ జనార్దన, హే కృష్ణ, తవ సౌమ్యం మానుషం రూపం, తవ అంటే నీ యొక్క, సౌమ్యం అంటే మృదువైనటువంటి, సౌమ్యమైనటువంటిది చాలా ప్రశాంతతనిచ్చేది, చూడంగానే ప్రశాంతతనిచ్చేది సౌమ్యం అంటాం. కనులకింపుగా భయం కలిగించకుండా ఉండే రూపం సౌమ్య రూపం. మానుషం రూపం, మానుష వేషధారి కదా కృష్ణ పరమాత్మ, లీలా మానుష వేషధారి అన్నాం, మనిషిగానే కనపడతాడు, అందుకని మానుషం రూపం అన్నారు. దృష్ట్వా, ఈ రూపాన్ని చూసిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఊహించుకోవాలి, కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు అంటే నిజంగా ఊహించుకోకూడదు. ఏదో విశ్వరూపాన్ని తీసుకొచ్చి చూపించి విశ్వరూపాన్ని మళ్ళీ ఆయన లైన్ చేసుకున్నాడని చెప్పి అనుకోకూడదు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, విశ్వరూపం చూపించడం అంటే మనలో రాగద్వేషం ఉన్నంతసేపు మనకు ఆ విశ్వరూపం కనపడదు. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆయన అంతటా వ్యాపించి ఉన్నప్పుడు అదే విశ్వరూపం. విశ్వమే భగవానికి రూపంగా ఉన్నప్పుడు విశ్వరూపం అన్నాం. ఆ పరమాత్మని అంతటా దర్శించలేకపోవడానికి కారణం ఏమిటంటే, మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, రాగం, ఇవన్నీ కారణాలు. మరి అర్జునుడు ఎలా చూశాడు ఇప్పుడంటే, తాత్కాలికంగా కొంచెంసేపు కృష్ణ పరమాత్మ అర్జునుడిలో ఉన్నటువంటి రాగద్వేషాన్ని పక్కన పెట్టాడు. ఆ రాగద్వేషాన్ని తొలగించాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి నుంచి, మనస్సు నుంచి తొలగించి ఈ యొక్క నిర్మలమైన మనస్సును ఇవ్వడమే దివ్య చక్షు అన్నాం. ఆ దివ్య చక్షు ద్వారా ఎప్పుడైతే నువ్వు, దివ్య చక్షు అంటే ఏమిటి, రాగద్వేషం లేనటువంటి అంతఃకరణతో నువ్వు చూడటమే దివ్య చక్షు. ఎప్పుడైతే చూశాడో అర్జునుడు ఆ విధంగా ఆనందంగా ఉంది, కానీ మళ్ళీ రాగద్వేషాలు తాత్కాలికంగానే కదా కృష్ణ పరమాత్మ తీసుకున్నాడు. మళ్ళీ నాకు అక్కర్లేదు నాయన, నేను మామూలుగా చూస్తాను అనగానే, సరే నీ రాగద్వేషం నువ్వే పెట్టుకో అని చెప్పి మామూలుగా ఇచ్చేసాడు అనమాట. అందుకని మనం చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఫోటోలు చూస్తాం కొన్ని కొన్ని దేవాలయాల్లో. ఒక ఫోటోని ఒక యాంగిల్ లో చూస్తే ఒక బొమ్మ కనపడుతుంది, మరో యాంగిల్ లో చూస్తే మరొక బొమ్మ కనపడుతుంది. ఉన్న ఫోటో ఒకటే, లోపల ఒకటే ఉంటుంది, కానీ మనం యాంగిల్స్ మారుస్తూ ఉంటే ఆ ఫోటో కూడా మారుతూ ఉంటుంది. మీరు చూస్తుంటారు ఇంతకుముందు ఎక్కడన్నా చూస్తారా, అది యాంగిల్స్ అనమాట. ఇప్పుడు అర్జునుడికి 2 యాంగిల్స్ అంటారు దీన్ని. రాగద్వేషంతో కూడిన అంతఃకరణంతో ఉండే యాంగిల్తో చూస్తే విశ్వరూపం కనపడదు, రాగద్వేషం లేకుండా సమమైన భావంతో చూస్తే విశ్వరూపం కనపడుతుంది. ఇది విశ్వరూపం అంటే. ఇలా అర్థం చేసుకోవాలి కానీ ఎక్కడో ఆయన 100 చేతులతో 1000 చేతులతో కాళ్ళు తలకాయలతో కనపడతాడని చెప్పి అనుకోకూడదు. అవన్నీ చిత్రాలలో చూపిస్తారంతే. అందుకని ఇక్కడ మానుషం రూపం మళ్ళీ చూడడం అంటే ఏమిటి, మామూలు అర్జునుడు అయిపోయినాడు. అహంకారం మమకార రాగద్వేషాలతో మామూలు మనిషి అయిపోయినాడు ఇప్పుడు. ఇదానీం అస్మి సంవృత్త సచేతాహ, నా మనస్సు మనసులోకి వచ్చింది ఇప్పుడు అన్నాడు. సచేతాహ అంటే నేను మళ్ళీ పూర్వం ఉన్నటువంటి ప్రశాంతమైన మనస్సుని పొందాను. అసౌకర్యం, మానసికంగా ఉన్నటువంటి అసౌకర్యం పోయింది అని అన్నాడు. అర్థం అట ఇదాని ఇప్పుడు ఈ యొక్క ఈ మానుష రూపం చూసిన తర్వాత సచేతాహ ప్రకృతిం గతః అన్నారు. సచేతాహ అంటే మళ్ళీ ఆ ప్రశాంతమైన మనస్సుని, సచేతాహ చేత అంటే మనస్సు, సచేతాహ అంటే మళ్ళీ నా మనస్సు మనసులోకి వచ్చింది. మనం కూడా తెలుగులో అంటుంటాం, మనసులో లేదండి అంటాం. మనసు మనసులో ఉండడం ఏమిటి, ఒకటే కదా మనసు ఉన్నది. ఒక మనసు మనసులో ఉండడం ఎట్లా ఉంటుందంటే, మనసు మనసుగా లేదంటే మనస్సు అలజడిని పొందితే మనస్సు మనసులో లేదు అంటాం. మనస్సు మనసులో ఉన్నదంటే ఏమిటి, అలజడి లేదు ప్రశాంతంగా ఉన్నది, అది సచేతాహ అంటే. ప్రకృతిం గతః అన్నారు. ప్రకృతిం అంటే మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది అన్నారు, దాని నేచురల్ స్టేట్కి వచ్చింది అని అర్థం. గతః అంటే నేను మరలా మామూలుగా అయినాను, ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, నా మామూలు కృష్ణుడు నువ్వు కనపడుతున్నావు. పిల్లలు కూడా చూడండి, మనం ఏదన్నా మొహాన్ని బొమ్మ పెట్టుకొని టైగర్ కానీ ఇట్లాంటి బొమ్మలు పెట్టుకుని చూపిస్తే వాళ్ళు భయపడి పారిపోతారు. వద్దు వద్దు వద్దు, ఆ ముఖం తీసి ముఖం తీసి అని ఏడుస్తారు. నేనే రా అని చెప్పి ఆ బొమ్మను తీసి వాళ్ళకి మళ్ళీ మన మామూలు ముఖం చూపిస్తాం. అప్పుడు వచ్చి వాడు ఏం చేస్తాడు, వాటేసుకుంటాడు అమ్మని, నువ్వేనా మా అమ్మవి అంటాడు. అంతకు ముందే ఉంది ఆ బొమ్మ ముఖం పెట్టుకోగానే వాడు భయపడిపోయినాడు. అట్లా కృష్ణ పరమాత్మ ఆ ఉపసంహారం చేసుకోగానే కృష్ణుడు అర్జునుడికి ఆనందం అనమాట. అబ్బా నా కృష్ణుడు మళ్ళీ నాకు కనపడ్డాడు అని, అది అని చెప్తున్నాడు. ప్రకృతి గతః సచేతాః. తర్వాత శ్లోకం, ఇంతవరకు క్రిందటి శ్లోకం క్లాస్ లో చూసాం, ఇప్పుడు 42వ శ్లోకం చదువుతాం. శ్రీ భగవానువాచ 52వ శ్లోకం. శ్రీ భగవానువాచ సుదూర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. శ్రీ భగవాను వాచ ఏమని చెప్తున్నారు, ఓ అర్జున, ఇదం రూపం యత్ దృష్టవాన్ అసి, ఈ విశ్వరూపం ఏదైతే నువ్వు ఇంతవరకు చూసావో ఈ విశ్వరూపం ఎవరి రూపం ఇది? మమ, నా యొక్క విశ్వరూపాన్ని నువ్వు ఇంతవరకు ఏదైతే చూచావో. దేవాహ అపి సుదుర్దర్శం, ఇది చూడడం చాలా కష్టం దేవతలకి కూడా అన్నాడు. సుదుర్దర్శం రూపం యత్ దృష్టవానసి, చూడటానికి అసాధ్యమైనటువంటి. సుదూరదర్శం అంటే దర్శం అంటే చూడటం, దుర్దర్శం అంటే చూడడానికి కష్టమైనటువంటిది, సుదూరదర్శం అంటే చూడటానికి మరీ కష్టమైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది, అసాధ్యమైనటువంటిది, సాధ్యం కానటువంటిది. అటువంటి రూపాన్ని ఏదైతే నువ్వు చూసావో ఈ రూపం చూడటం కోసం దేవాహ అపి నిత్యం దర్శిన కాంక్షిణః, దేవతలు కూడా, దేవాహాపి దేవతలు కూడా నిత్యం ప్రతి క్షణం వాళ్ళు దర్శిన కాంక్షిణ, కాంక్షిణ అంటే కోరుకుంటుంటారు, దర్శిన అంటే చూడడం కోసం, దర్శన కాంక్షిణ ఈ యొక్క విశ్వరూపాన్ని చూడడం కోసం వాళ్ళు ప్రతి క్షణం తపిస్తూ ఉంటారు. అర్జున, దేవతలు కూడా నువ్వు మానవుడివై ఉండి నీకు ఈ రూపం చూసే ఆస్కారం కలిగిందంటే ఎంత గొప్ప తెలుసా నీకు అని చెప్పి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అస్య రూపస్య, ఈ విశ్వరూపాన్ని చూడడానికి దేవతలు కూడా తపిస్తూ ఉంటారు ప్రతి క్షణం. నిత్యం అంటే ఏమిటి? ప్రతి క్షణం, ప్రతిరోజు అని కాదు, అక్కడ ప్రతి క్షణం ఆ విశ్వరూపాన్ని ఎప్పుడు చూస్తాము, ఆ భగవంతుడిని ఆ విశ్వంగా ఎప్పుడు చూస్తామని చెప్పి దాన్ని కాంక్షిస్తూ ఉంటారు. అందరికి లభించేది కాదు, నేను ఎవరికి చూపించను, నీకు మాత్రమే చూపించాను ఇంత కష్టమైనటువంటి రూపాన్ని అర్జున. ఈ విశ్వరూపం అంతేకాదు, ఇంకా చెప్తున్నారు తర్వాత శ్లోకంలో కూడా, ఇది ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని వేదాలు చదివినా అందరూ చూడలేరు అనే విషయాన్ని చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. 48వ శ్లోకం లాంటిదే ఈ శ్లోకం కూడా. 48వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ నిందాస్తుతి న్యాయం అంటారు దీన్ని. ఒకదాన్ని నిందించడం కోసం మరొక దాన్ని స్తుతి చేయడం అనమాట. 48వ శ్లోకంలో వేదాల వల్ల, యజ్ఞాల వల్ల, యజ్ఞం వల్ల, అధ్యయనం వల్ల ఎవరు తెలుసుకోలేరు, ఎన్ని తపస్సులు ఇవన్నీ చేసినప్పుడు కూడా తెలుసుకోలేరు, ఈ విశ్వరూపాన్ని చూడలేరు అని చెప్పి చెప్పారు కదా. అదే విధంగా మళ్ళీ అక్కడ ఇది కూడా తిరిగి చెప్తున్నారు. అదే విధంగా చదువుతా 53వ శ్లోకం.
నాహం వేదైర్న తపసాం నదానేన న చిధ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా.
ఏ విధంగా అయితే నువ్వు నన్ను చూశావో అని అర్థం. ఏవం విధ అంటే ఈ రూపంలో, ఈ విశ్వరూపంలో నన్ను నువ్వు దర్శించావో, యథా దృష్టవాన్ అసి నన్ను మాం, ఈ యొక్క దర్శనం అందరికీ లభించదు అన్నాడు. అందరికంటే ఎవరికి? వేదైహి న ద్రష్టుం శక్యః. వేదైహి అంటే ఇక్కడ ఎన్ని వేదాలు చదివినప్పటికీ కూడా, ఏకవేదీయ, ద్వివేదీయ, త్రివేదీయ, చతుర్వేది, నాలుగు వేదాలు చదివాడు కదండి ఆయన, ఆయనకు విశ్వరూప దర్శనం జరుగుతుందా అంటే అంటున్నారు కృష్ణ పరమాత్మ. న వేదైహి అహం ద్రష్టుం న శక్యః, నేను వాళ్ళకి ఈ విశ్వరూపాన్ని చూపించలేను వాళ్ళు వేద పండితులైనప్పటికీ కూడా అన్నారు. కొన్ని తపస్సు చేస్తే ఏమన్నా చూపిస్తావంటే న తపసా ద్రష్టుం శక్యః, ఎంత తపస్సు చేసినా కూడా, ఎన్ని వ్రతాలు నోములు ఎన్ని చేసినప్పటికీ కూడా, తల క్రిందుగా తపస్సు చేసినప్పుడు కూడా అంటుంటారు చూసారా, అరే నీకు ఇది రాదురా, తల క్రిందులో తపస్సు చేసినా కూడా రాదంటాడు. మామూలుగా తపస్సు చేసేదానికంటే తల క్రిందులుగా చేయడం కష్టం కదా అసలు. మామూలుగా కాళ్ళు కింద పెట్టి నడవడమే కష్టం అయితే తల క్రింద నడతామండి. అందుకని తపస్సు చేసినా కూడా ఇది చూడడం కష్టం, అంత తేలిక కాదు అన్నారు. నా దానిన కొన్ని దానం చేస్తే అట్టని చెప్పి తపస్సు చేయొద్దండి, ఇంక విశ్వరూపం చూడలేం కదా, ఇంకా తపస్సు వేస్ట్ అని చెప్పి అనకూడదు, వేదాలు చదవడం వేస్ట్ అని చెప్పి అనుకోకూడదు. ఇది స్తుతి నింద న్యాయం అంటే విశ్వరూపం చూడడం అంత ఉన్నతమైనటువంటిది అని చెప్పి దాన్ని పొగడడం కోసం ఇవన్నీ కూడా నిందించడం అన్నమాట. నిందించినట్లుగా ఏది, వేదాలు చదివితే విశ్వరూపం కనపడుతుందా ఏంటి, తపస్సు చేస్తే విశ్వరూపం కనపడుతుందా ఏంటి, దానం చేస్తే విశ్వరూపం కనపడుతుందా ఏంటి అంటే ఇవన్నీ ఏదో నిందించినట్లు అయిపోలే వీటిని. అక్కడ విశ్వరూపాన్ని దర్శనాన్ని స్తుతించడం కోసం వీటిని నింద చేసినట్లుగా భావించుకోవాలి అంతేకాని వీటిని నిజంగా నిందించడం కాదు. దానం చేసినంత మాత్రం నేను మహాదానకర్ణుండండి, నేను చాలా దానం చేస్తాను. కృష్ణ పరమాత్మ అంటున్నారు, నువ్వు ఎంతన్నా దానం చేయి, ఈ భూమండలం మొత్తాన్ని దానం చేసినా కూడా నీకు విశ్వరూపాన్ని చూపించను అన్నారు. ఇదేమిటి అంత దానం చేసి చూపించడా అంటే, నువ్వు ఎన్ని చేసినా ఈశ్వర కృప అనేది నీకు ఉంటేనే అది లభిస్తుంది నీకు. అది ముఖ్యం అక్కడ. నా తపస నా దానీన. తర్వాత నాలుగవది ఏమిటి, నా ఇజ్జయా. ఇజ్జ అంటే యజ్జ ధాతు నుంచి వచ్చింది, యజ్ఞముల వల్ల చేయడం, యజ్ఞాలు చేయడం అనమాట. అనేక రకాలైనటువంటి యజ్ఞ యాగాలు ఉన్నాయి కదా, అవన్నీ చేస్తే పోని విశ్వరూప దర్శనం జరుగుతుందా అంటే, యజ్ఞేన నా అహం ద్రష్టుం శక్యః. యజ్ఞాల వల్ల నన్ను ఈ విశ్వరూపాన్ని వాళ్ళు పొందలేరు, నా రూపాన్ని నా విశ్వరూపాన్ని వాళ్ళు దర్శించలేరు. ఏ విశ్వరూపం ఏదైతే నువ్వు ఇంతవరకు చూసారో ఈ విశ్వరూపాన్ని దానం వల్ల దర్శించలేరు, తపస్సు వల్ల దర్శించలేరు, యజ్ఞయాగాలు చేసిన వల్ల దర్శించలేరు, వేదాలు పఠనం చేసినంత మాత్రం దర్శించలేరు. మరి ఎలా దర్శిస్తారయ్యా అంటే, తర్వాత శ్లోకం చెప్తున్నారు చూడండి ఎంత మంచి శ్లోకం, 54. భక్త్యా త్వనన్యయా శక్యః, అహమేవం విధోర్జున, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, ప్రవేష్టుం చ పరం తప. ఇప్పుడు ఆ ఆశ్చర్యం ఆ భయం అవైపోయినాయి. ఇప్పుడు భక్తి అనేటువంటిది భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. భక్తి అనేటిది అటువంటిది ముఖ్యం అన్నారు. భక్త్యా, భక్తి ద్వారా మాత్రమే. అర్జున, ఓ అర్జున, అనన్యయా భక్త్యా, ఎటువంటి భక్తి, అందరూ భక్తులే కదండి, చాలా మందికి భక్తి ఉంది కదా, మరి అందరికి కనపడవచ్చు కదా విశ్వరూపం అంటే. నాయన భక్తిలో కూడా రకాలు ఉన్నాయి. అనన్య భక్తి అన్నారు. అన్యం అంటే ఏమిటి, భగవంతుడు కాకుండా మరొకటి ఉండడం, నాకు ఇది ప్రధానం, భగవంతుడు ప్రధానం, అది ఇంకొకటి కూడా ఉన్నట్లే కదా, అన్యమైనటువంటిది కూడా ప్రధానమే. నాకు మా అబ్బాయి ప్రధానమే, అమ్మాయి ప్రధానమే, భర్త ప్రధానమే, భార్య ప్రధానమే, భగవంతుడు కూడా ప్రధానమే, నాకు అందరూ కావాలన్నాడు. అలా కాదు, నా అన్యయా అన్నారు, వేరే మరొకటి ఏమీ కాకుండా పరమాత్ముడే కావాలి నాకు, భగవంతుడే కావాలి అనుకోవడం అనన్య భక్తి. అన్యమైనటువంటిది వేరే మరేమీ లేదు నాకు, భగవంతుడే నాకు సర్వస్వం అనేటువంటిది అనన్య భక్తి అన్నారు. అనన్య భక్తి అంటే అటువంటి భక్తితో అని అర్థం. నిష్కామ భక్తి అని, వేరే కామం లేకుండా, కోరిక లేకుండా, దీన్నే సంస్కృతంలో అవ్యభిచారిణి భక్తి అంటారు. వ్యభిచరించే భక్తి అంటే ఏమిటి, అక్కడికి పోతుంది, కారు మీద భక్తి ఉంటుంది, ఇంటి మీద భక్తి ఉంటుంది, డబ్బు మీద భక్తి ఉంటుంది, ధనం మీద భక్తి ఉంటుంది, ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి, ఎన్ని విషయాల మీద భక్తి లేదు మనుషులకి, దాంతోపాటు భగవంతుడి భక్తి కూడా. కానీ నిజమైన భక్తుడికి, నిష్కామ భక్తుడికి ఇవన్నిటి మీద భక్తి ఉండదు, భగవంతుడి మీద మాత్రమే ఉండేది అవ్యభిచారిణి భక్తి. అంటే ఏమిటి, ఆ మనస్సు అటు నుంచి మళ్ళదు మరి దేని మీదకి, ఎప్పుడు ఎటువంటి సమయంలో కూడా, అన్ని భోగభాగ్యాలు ముందున్నప్పటికీ, కంటి ముందు ఉన్నప్పటికీ కూడా వాటి మీదకి మనస్సు వెళ్ళదు, కానీ భగవంతుడి పాదాల మీదనే ఉంటుంది మనస్సు ఎప్పుడూ కూడా. ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయనకు పూజ చేయాలి, ఆయన్ని అర్చన చేయాలి, జపం చేయాలి, మంత్ర జపం చేయాలి, ఆ భగవంతుడి ధ్యాసే ఉంటుంది ప్రతిక్షణం. వీటన్నిటి మీద కూడా ఇవన్నీ తాత్కాలికమైనవి, ఇవన్నీ కూడా నిజంగా సుఖం ఇచ్చేది కాదు అని చెప్పి వాటి మీద ఎప్పుడు కూడా ఈ మనస్సు తాపత్రయపడదు. కానీ భగవంతుడి కోసం తాపత్రయపడేది అవ్యభిచారిణి భక్తి, అదే అనన్య భక్త్యా. వాళ్లకు మాత్రమే ఈ దర్శనం జరుగుతుంది నాయన. అందుకని దానం చేసినంత మాత్రాన వాళ్ళకి అనన్య భక్తి ఉందని చెప్పలేం, యజ్ఞాలు చేసినంత మాత్రాన వాళ్ళకి అనన్య భక్తి ఉందని చెప్పలేం, వేద పఠనాలు చేసినంత మాత్రాన వాళ్ళకి అనన్య భక్తి ఉందని చెప్పలేం. మరి ఎవరికి అనన్య భక్తి అంటే శుద్ధ అంతఃకరణం ఉండి ఆ పరమాత్ముడే సర్వస్వం అనుకునే వాళ్ళు, అది అనన్య భక్త్యా. అహం ద్రష్టుం శిక్ష్యః, చూసారా, నేను చూడబడతాను వాళ్ల చేత. అహం ద్రష్టుం శిక్ష్యః, అటువంటి భక్తుల చేత నేను చూడబడతాను, ఈ విశ్వరూపం వాళ్ళకి కనబడుతుంది. అంటే ఏమిటి, ఇప్పుడు అర్జునుడికి అనన్య భక్తి ఉందని అర్థం. ఎందుకంటే ఆయన చెప్పారు కృష్ణ పరమాత్మ, నువ్వు నాకు చాలా ప్రియుడివి, సత్యుడివి, నీ మీద ప్రేమ అనురాగాలతో నేను చూపిస్తున్నాను, నీకు నీకు నా మీద చాలా భక్తి ఉంది అందుకని నేను చూపిస్తున్నాను అన్నారు కదా. ఏవం విధ జ్ఞాతుం చ తత్వేన, అన్నారు వాళ్ళు నన్ను చూడగలరు ఆ భక్తి ద్వారా. అంతేకాదు ఏవం విధ ఇటువంటి రూపాన్ని చూసి ఏంటి వాళ్ళకి ప్రయోజనం అంటే, చూసిన తర్వాత మనకేమిటి ప్రయోజనం అంటే జ్ఞాతుం తత్వేన ప్రవేశం అన్నారు. చూసారా, ఏకరూప భక్తి టు విశ్వరూప భక్తి టు అరూప జ్ఞానం అక్కడ చెప్తున్నారు. ఇది మహావాక్యం. పరోక్షంగా ముందు తెలుసుకొని అద్వైత జ్ఞానాన్ని పొందడానికి, అద్వైత జ్ఞానం ప్రాప్తం శాస్త్రత అని అర్థం. జ్ఞాతుం తత్వేన, తత్వేన అంటే ఏంటి, శాస్త్రంలో చెప్పిన విధంగా సచ్చిత్ ఆనంద స్వరూపం పరమాత్మ బ్రహ్మన్, ఆయనకి రూపమే లేదు, ఈ ఏకరూపం విశ్వరూపం ఇవన్నీ కూడా ఆయన యొక్క అపరా ప్రకృతి మాత్రమే అని తెలుసుకోవడమే తత్వం. అది ఎలా తెలుసుకుంటాం, గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదివి అది తత్వేన అంటే తెలుసుకోవలసిన విధంగా తెలుసుకుంటాడు అని. శాస్త్ర పద్ధతిలో గురుముఖంగా వెళ్ళి తెలుసుకుంటాడు. జ్ఞాతుం జ్ఞాతుం శక్యః, ఈ యొక్క భక్తుడు అనన్య భక్తుడు నా యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకుంటాడు తర్వాత అన్నాడు. ఏకరూప భక్తి నుంచి విశ్వరూప భక్తికి వచ్చి తర్వాత ఆయన అరూపం అశబ్దం అస్పర్శం అని చెప్పి ఆ పరమాత్మ నిర్గుణుడు ఆత్మస్వరూపం నాకంటే భిన్నం కాదు అని చెప్పి తత్వాన్ని తెలుసుకుంటాడు. అది కల్మినేషన్ అక్కడ అని చెప్పి ప్రవేశం తర్వాత ఏమిటి అంటే నాలో ప్రవేశిస్తాడు అన్నాడు. చూసారా, నాలో ప్రవేశిస్తాడు అంటే ఏమిటి, ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అందుకని ఏకరూప ఉపాసన ద్వారా మొదలు పెట్టాలి ముందు. రాముడు కృష్ణుడు శివుడు బ్రహ్మ ఎవరో ఒక దేవతని పెట్టుకుని పూజ చేయి ముందు, ఆ భగవంతుడే ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పి పూజ చేయి ఏకరూప ఉపాసన. తర్వాత ఏకరూపం నుంచి నువ్వు ఆయనే అంతటా ఉన్నాడు అని చెప్పి విశ్వరూపం ధ్యానించు. ఈ రెండు చేయడం వల్ల ఏమిటి, నీకు ప్రమోషన్ వస్తుంది. ఏకరూపం ధ్యానం చేస్తే తర్వాత విశ్వరూపం ప్రమోషన్ వస్తుంది. ఇదేమిటి, నా దేవుడు అంతటా ఉన్నప్పుడు అంతటా నేనే, మీరాబాయ్ అలాగే కదా చూస్తుంది, త్యాగరాజు అంతటా రామమయం అని చెప్పి చూశాడు, మీరాబాయ్ అంతా కృష్ణమయం అని చూసింది. మొదట మీరాబాయ్ ఏం చేసింది, కృష్ణుని బొమ్మను పెట్టుకొని 24 గంటలు కృష్ణుని బొమ్మతోనే ఉండేది. రాముని వారు ఎప్పుడు రామయ్య రామయ్య అంటూ రాముని వారితో ఉండేవాడు. తర్వాత త్యాగరాజ వారు తెలుసుకున్నారు అంతా రామమయం అని చెప్పి తెలుసుకున్నారు, అది విశ్వరూపం భక్తి. మీరాబాయి కూడా అలాగే తెలుసుకుంది, అంతా కృష్ణమయమే, చెట్టు చూసినా పుట్ట చూసినా కొండ చూసినా గుహ చూసినా అంతా కృష్ణుడే కనపడుతున్నాడు ఆమెకి, అది విశ్వరూపం. అంటే ఏకరూపం భక్తి ఎప్పుడైతే పరిణతి చెంది పరిపక్వత వస్తుందో, మానసిక పరిపక్వత, వాళ్ళకి తెలియకుండానే సర్వం ఆ పరమాత్ముడిగానే కనపడతాడు వాళ్ళకి, అది అనేక రూప భక్తి. దాని నుంచి ఎట్లా వస్తారంటే, తర్వాత త్యాగరాజ వారు కూడా అన్నారు, నిన్ను అంతటా ఉన్నావో, నువ్వు శివుడివో మాధవుడివో నాకు తెలీదు, అసలు బ్రహ్మానివో ఎవరివో నాకు తెలియదు, అసలు నువ్వు ఎక్కడుంటావో నాకు తెలుస్తా, హృదయంలోనే ఉన్నావని తెలిసిపోయింది అన్నాడు చివరికి. నా హృదయంలోనే ఉన్నావని చెప్పి నాకు తెలిసిపోయింది అన్నాడు మీరాబాయ్. అలాగే ఏ భక్తుడైనా చూసుకోండి, అందరూ ఇలా చేసి ఉపాసన చేసి 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 చివరికి వాళ్ళల్లో ప్రవేశం ఉన్నారు. అంటే నాలో కలిసిపోతారు వాళ్ళు. అంటే ఏమిటి కలిసిపోవడం అంటే, వాళ్ళ శరీరం నేను కాదని వాళ్ళ శరీరాన్ని విడిగా చూసుకొని ఆత్మస్వరూపాన్ని వాళ్ళుగా తెలుసుకుంటారు. ఆ యొక్క శరీరం స్థూల సూక్ష్మ శరీరాలు మాంసం ముద్ద ఇది అది తాను కాదు అని చెప్పి తెలుసుకొని వాళ్ళ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ ఆత్మస్వరూపమే నా స్వరూపం అని తెలుసుకొని వాళ్ళు నాలో లీనమైపోతారు, విడిగా చూడరు నన్ను. భగవంతుని విడిగా చూడటం అపచారం నిజంగా, ఉపచారం కాదు మనం చేసేది, షోడశోపచారం అంటాం, అది ఉపచారం కాదు అపచారం. కానీ మనకు చిన్న వయసులో మరి ఉపచారం అని చెప్పి నేర్పుతాం. త్యాగరాజుల వారే పాడారు, ఉపచారం చేసేవారు ఉన్నారని మరువకురా అన్నాడు ఆయనే ఏకరూపంగా పూజించేటప్పుడు. తర్వాత అన్నాడు, నువ్వు సత్తుగా చిత్తుగా అంతటా ఉన్నావు అన్నాడు. సత్తా మాత్రమా చాలా నమ్మి తిని అని చెప్పి అనేసాడు. చూడండి ఎంత పరిపక్వత వచ్చేసిందో భక్తుడు. అందుకని భక్తి అనేది ఉంటే అది ఏదో ఒక రోజుకి పరిపక్వత వచ్చి తీరుతుంది మనిషికి. అందుకని భగవంతుని వదిలిపెట్టకూడదు, అసలు సంగతి అది. భగవంతుని మర్చిపోకూడదు, జపం మర్చిపోకూడదు, పూజ మర్చిపోకూడదు. ఇవన్నీ ప్రతిరోజు చేస్తూ ఉండంగా ఉండగానే మనకు ఇంకా ఆ యొక్క మహావాక్యం ద్వారా గురు ప్రాప్తి జ్ఞాన ప్రాప్తి వచ్చి అది ప్రవేశం అంటే జ్ఞాతం అంటే పరోక్షంగా తెలుసుకుంటాడు ముందు. ఏమని పరోక్షంగా భగవద్గీత క్లాస్కి వెళ్ళి 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 పరోక్షంగా బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడు, నా లోపలే ఉన్నాడు, పరోక్షంగా తెలుసుకుంటాడు. తర్వాత ప్రవేశం అంటే అపరోక్షంగా తానుగా తెలుసుకుంటాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త ఆత్మా అస్తి, అహం ఆత్మా బ్రహ్మ అస్మి ఇతి జానాతి, డైరెక్ట్ గా తెలుసుకుంటాడు. అంటే ఏమిటి డైరెక్ట్ గా తెలుసుకోవాలంటే అహంకారం పూర్తిగా మరుగైపోతుంది అంతే. డిసొల్యూషన్ ఆఫ్ అహంకార ఇస్ కాల్డ్ నాలెడ్జ్. అహంకారం అది కనుమరుగైపోవాలి. ఈ అహంకారం ఉన్నంతసేపు నేను నాది నా వాళ్ళు అహం మమ ఉన్నంతసేపు మనిషికి శరీర భావం ఉంటుంది, శరీర అభిమానం ఉంటుంది. శరీర అభిమానం ఉన్నంతసేపు నాను నా వాళ్ళు అనే అభిమానం మమకారం ఉంటుంది. అవి ఉన్నంతసేపు ఏం చూస్తాడు మనిషి, ఆత్మను తెలుసుకోలేడు. ఈ శరీరమే తాను అనుకుంటూ ఉంటాడు కదా. అందుకని ఆ అహంకారం ఎప్పుడైతే లయించిపోతుందో మనిషి, ఇది నిజమైనది కాదు అహంకారం, నేను అనేటువంటిదే ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటాడు కదా, అదే నిజమైనది, ఈ అహంకారం సత్యం కాదు అని తెలుసుకుంటాడు. అది విశ్వరూప దర్శనం యొక్క ప్రయోజనం. దీన్ని దర్శించడం కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అర్జున నువ్వే వద్దు వద్దు అంటావు, భయపడతావేమిటి అని చెప్పి చెప్తున్నాడు. అంత ప్రాముఖ్యత ఉంది, కొట్టిపారేవేవాకు విశ్వరూపాన్ని ఈజీగా అందరికి లభించేది కాదు అంటున్నారు. అందుకని మనం కూడా ఏదైనా బొమ్మ కొనిపెట్టి చెప్తాం కదా పిల్లలకి, రే ఎంత ఖరీదు తెలుసా ఇది, వాళ్ళ పిల్లలు అడుగుతుంటే వాళ్ళు కొనిపెట్టే స్తోమత లేక వాళ్ళు ఇవ్వలేదు, రా నీకు తెలియదు నేను కొనిపెడితే నీకు వాల్యూ తెలియలేదంటాం. అదే అన్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ, నేను కొన్ని ఇస్తే నీకు ఇస్తే నీకు వాల్యూ తెలియలేదా, ఇవ్వకపోతే నీకు తెలుస్తుంది అంటాడు కృష్ణ పరమాత్మ. అట్లాంటి డైలాగ్ ఉపయోగిస్తున్నాడు, అట్లా ఎన్ని వేదాలు చదివినా ఇవన్నీ చూసినా రాదు నీకు ఏమిటి అంత తేలిగ్గా ఉంది, ఉపసంహరించుకు ఉపసంహరించుకు అంటావు, చూపించాను కదని చెప్పి నీకు విలువ తెలియట్లేదు అన్నట్లుగా ఉంది మాటలు. హే పరంతప, ఓ అర్జున, పరంతప అంటే పరాన్ తాపయతి ఇది పరంతప. అర్జునుడిని చూస్తేనే ఒళ్ళు దహించిపోతుంది వాళ్ళందరికి, ఆ సైనికులకి అనమాట, అంత భయం అనమాట అర్జునుడిని చూస్తేనే శత్రువులకి. పరాన్ అంటే శత్రువులు అని అర్థం. దుర్మార్గం చేసే వాళ్ళకి, అధర్మ మార్గంలో ఉండే వాళ్ళని అంటే పరాన్ శత్రువులకి. తప్పించేటట్లు చేసేవాడు అని పరంతప అన్నాడు. అర్జునుడు పేరు చెప్తేనే నిద్ర రాదు చాలా మందికి. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు ధర్మం కోసమే పాటు పడుతూ ఉంటాడు. అధర్మాన్ని చేసేవాళ్ళు, అధార్మికంగా ఉండే వాళ్ళకి ధార్మికులను చూస్తే భయమే కదా, ఎక్కడ శిక్షిస్తాడో అని భయం. అందుకని శత్రువులకు ఎప్పుడైనా మంచి వాళ్ళని చూస్తే భయంగానే ఉంటుంది. శత్రువులు అంటే ఎవరు, చెడు మార్గంలో ఉండే వాళ్ళందరూ శత్రువులే, రాక్షసులు. కాబట్టి ఓ పరంతప ప్రవేశం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, శ్రవణ మన నిధిధ్యాసన ద్వారా ఆ భక్తుడు అనన్య భక్తుడు నన్ను తానుగా తెలుసుకుంటాడు. ఎలాగైతే అలా నీళ్లలో కలిసిపోతుంది. అలా తెలుసుకుంటుంది, నీళ్ళలో కలవక్కర్లేదు కదా. అలా ఏం చేస్తుంది తరంగం? ఆ నేను చిన్న అలనే పెద్ద అలనే దిగులు పడవలసిన పని లేదు కదా, ఎందుకు దిగులు పడాలి? నిజంగా అలాగా ఉంటే అందం అలంకారమే నిజంగా కదా. ఎంతమందికి ఆనందాన్ని ఇస్తుంది అలా కొంచెం బుద్ధి ఉపయోగిస్తే. నేను అలాగా ఉన్నప్పటికీ కూడా నా నిజ స్వరూపం ఏమిటి? మీరే కదా, వాటరే మీరే కదా అని చెప్పి అనుకున్నది అనుకోండి, అలాగే దిగులు చింత ఉంటుందా? ఉండదు. ఇంకా ఆనందపడుతుంది, చూసా నేను ఎంతమందికి ఆనందాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆనందపడాలి. నేను చిన్న అలని, అది పెద్ద అల, నేను చిన్న చిన్నగా ఉన్నాను, ఇంత బాధపడాలా ఏమిటి? అవసరం లేదు కదా. దానికి జ్ఞానం రాకపోవచ్చు, మనకు జ్ఞానం రావచ్చు కదా. జీవాత్మ చిన్న జీవాత్మ పెద్ద జీవాత్మ ఇట్లా ఏమి ఉండదు. జీవాత్మ ఏవ పరమాత్మ అనే జ్ఞానం కలుగుతుందిట. మహావాక్యం. తర్వాత శ్లోకం 55 చివరగా ఉపసంహారం చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ విశ్వరూపం చూడాలంటే రాగద్వేషాలు లేనటువంటి అంతఃకరణం కావాలి అన్నారు. అదే జ్ఞానచక్షువు అన్నారు, దివ్యచక్షువు అన్నారు. దివ్యచక్షు అంటే దివ్యమైనటువంటి ఆ రూపాన్ని చూడగలిగినటువంటి కళ్ళు అన్నాం. అంటే నేను ఫిజికల్ ఐస్ అని చెప్పలేదు ఇక్కడ, ఫ్లెషీ ఐస్ కాదు. ఏదో నీకు కంటికి మూడో కళ్ళు కనపడడం అనేది ఏమి ఉండదు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క మలం, మనసులో ఉన్నటువంటి మలమే రాగద్వేషం. రాగద్వేషం ఎప్పుడైతే ప్రస్ఫుటంగా వ్యక్తమవుతూ ఉంటుందో, అహంకారం ప్రస్ఫుటంగా వ్యక్తమవుతూ ఉంటుందో, ఆ వ్యక్తి ఆత్మకు దూరంగా ఉంటాడు, ఆత్మను తెలుసుకోలేడు. రాగద్వేషం కొంచెం అణిగి ఉంటే, అహంకారం అణిగి గనక ఉంటే, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటే ఆత్మకి దగ్గరలో ఉంటాడు. ఆత్మకి దగ్గరలో అంటే ఏంటి? ఆత్మ తన స్వరూపం అని తెలుసుకోవడానికి ఆ మనసు సిద్ధంగా ఉంటుంది అని అర్థం. అందుకని కోపతాపాలు తగ్గించుకోవాలి మొదట. ఈర్ష, అసూయ, భయం, ద్వేషం అన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలి. ఒకే రోజు తగ్గవు, ఒక రాత్రిలో తగ్గిపోవు, కానీ చిన్న చిన్నగా ఇవి ఉండకూడదు. అందుకే మనకు చూడండి, కోపం వచ్చినప్పుడు, తాపం, కోపం, ఈర్ష వచ్చినప్పుడు కొంచెం మనకి కంఫర్ట్ గా ఉండదు కదా. కోపం వచ్చినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందండి అంటావా ఎవరన్నా, అనం కదా. అలాగే భయంగా ఉన్నప్పుడు, అయ్యో భయం ఉంది, భయం నుంచి బయటపడటానికి ఎంత ప్రయత్నం చేస్తాం భయం నుంచి. ఇప్పుడు అర్జునుడు ప్రయత్నం చేశాడా లేదా? అలాగే కోపం వచ్చినప్పుడు కూడా, అబ్బా ఈ కోపం తొందరగా పోతే బాగుండు అనిపిస్తుంది మనకి. అది ఎందుకంటే మనకు సహజం కాదు. అది ఈర్ష, అసూయ, ద్వేషం, రాగం ఇవన్నటువంటివి కూడా సహజం కాదు. ఇవి అసహజం అవడం వల్ల అవి మనలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఒక రకమైనటువంటి ఒక అసౌకర్యంగా అనిపిస్తుంది మనసు లోపల. వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. అదే అసహజత్వం. అంటే దేని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తావో అది అసహజమైనటువంటి స్వభావం. కానీ ప్రేమ, దయ, దాక్షిణ్యం, కృప, కరుణ ఇవన్నీ ఉన్నప్పుడు బయటపడటానికి ప్రయత్నం చేయం. చూసారా? ఎందుకంటే అవి సహజమైనటువంటివి. అవి ఉండడం వల్ల నాకు ఇంకా ఆనందమే ఉంటుంది, కానీ దానివల్ల దుఃఖం లేదు. ప్రేమ, కరుణ, దయా, దాక్షిణ్యాలు వీటి వల్ల నాకు ఆనందం, శరీరానికి ఆనందం, మనసుకు ఆనందం కలుగుతుంది. కానీ అందులో అసహజత్వం లేదు ఎక్కడ. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఏ గుణాలైతే, ఏ లక్షణాలైతే, ఏ స్థితిలో మనసు ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుందో అవి నా సహజ స్వభావం అని అర్థం. ఏ గుణాలుంటే నాలో ఒక అలజడి ఏర్పడి మనసు అంతా కూడా బాధపడుతూ ఉంటుందో అవన్నీ అసహజం అని. ఇది కనుక తెలుసుకున్నామంటే, మనం ఎప్పుడైతే కోపం వస్తుందో, కొంచెం అసహజంగా అనిపిస్తుంది, అనీజీగా ఉందనుకో, దిస్ ఇస్ నాట్ మై నేచర్, దిస్ ఇస్ నాట్ మై నేచర్. ద్వేషం కూడా, ద్వేషం వచ్చినప్పుడు కానీ, అసూయ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే వన్ టైప్ ఆఫ్ పెయిన్ఫుల్ ఫీలింగ్. ఇది మనకు ఇన్నర్ కాన్షియస్ కి అందరికి తెలుస్తుంది. ఆత్మ సాక్షి అని ఒకటి ఉంది కదా, మనస్సాక్షి అని. ఇది దీనికి ఎవరు అక్కర్లేదు, పోతు ఈత ఏమీ అక్కర్లేదు. మన మనస్సే, మన మనస్సే అంత సాక్షి అంటే అడుగుతారా? రే నీకు మనస్సాక్షి లేదురా అంటుంటారు. ఇన్నర్ కాన్షియన్స్ అంటారు కాబట్టి అంతరాత్మ అంటారు. చూసారా? అంతరాత్మ, అంతరాత్మకి తెలుసు కాబట్టి దాటిని కనుక ఎప్పుడు చూసుకుంటూ, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నామంటే మనలో ఇటువంటి ఈ యొక్క నెగటివ్ భావనలన్నీ తగ్గిపోయి పాజిటివ్ గా ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి గుణాలు పెరుగుతూ ఉన్న కొద్ది మనలో దైవికం పెరుగుతుంది, దైవత్వం పెరుగుతుంది. దానివల్ల ఏమిటంటే మన జీవితమే ప్రశాంతంగా ఉంటుంది. అది విషయం. అది లేకపోతే ఉందని అప్రెషన్ డిప్రెషన్ సప్రెషన్ అన్ని వస్తాయి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇంట్లో పోట్లాటలు తగులాటలు అన్ని వస్తాయి, కోపతాపాల వల్ల ఎంత అనారోగ్యం వస్తుంది. ముందు సైకోసోమాటిక్ ఎలిమెంట్స్ అని అక్కడే వచ్చేది. అందుకని అర్జున నువ్వు ఈ విధంగా ఇప్పుడు నా విశ్వరూపాన్ని చూస్తావు చూస్తావా ఎంత కష్టం, దాన్ని చూడడం వల్ల ఆ వ్యక్తి తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు, కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు తెలుసా అని చెప్తున్నాడు. 5-పాయింట్ ప్రోగ్రామ్ చెప్తున్నాడు అర్జునుడికి 55వ శ్లోకం సరేమా చదవండి.
మత్కర్మ కృణ్మత్ పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవా.
దీన్ని క్యాప్సూల్ వర్డ్స్ అంటారు. అన్ని ఒక శ్లోకంలో పెట్టేశారు కృష్ణ పరమాత్మ. మై ఎంటైర్ సాధన, ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ఏ ఏ సాధనాలు అయితే అన్ని చెప్పబడినాయో అవన్నీ ఒక్క చిన్న శ్లోకంలో సూత్రీకరించాడు కృష్ణ పరమాత్మ. చాలా ముఖ్యమైన శ్లోకం. మొదట దీన్ని మనం ఒక ఆర్డర్ లో పెట్టుకున్నాం, అక్కడక్కడ విడివిడిగా చెప్పారు కృష్ణ పరమాత్మ. మద్భక్త ఎవరైతే సహా మాం ఏతి పాండవ అన్నాడు, అతను నన్ను పొందుతాడు అన్నాడు. సహా మాం ఏతి అన్నాడు. రెండవ లైన్ లో చివరి భాగం చూడండి. సహా అతడు మాం ఏతి నన్ను పొందుతాడు. ఓ అర్జున పాండవ, ఓ అర్జున అతడు నన్ను పొందుతాడు. ఎవరు అతను? ఇప్పుడు చెప్తున్నాడు లక్షణాలన్నీ. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి అన్నాడు. ఏమిటి అంటే మద్భక్త సహ మాం ఏతి అని మన అప్లై చేసుకోవాలి. మద్భక్త సహ మాం ఏతి, ఎవరైతే నా భక్తుడు ఈశ్వర ప్రేమ కలిగి ఉంటాడో, ఈశ్వర అనుగ్రహాన్ని కలిగి ఉంటాడో, తీవ్ర ముముక్షు అయి ఉంటాడో అతను. కనుక నువ్వు కూడా మద్భక్తుడి కావలసినది, నా భక్తుడి కావలసినది అన్నాడు. భక్తుడే కదా, ఈ భక్తి చాలదు, ఆ జ్ఞానాన్ని పొందాలంటే తీవ్ర ముముక్షువు కావాలి నువ్వు అన్నాడు. ఇంకా ద్రోణుడు భీష్ముడు అనురాగం ఇవన్నాయి కదా అర్జునుడికి, కనుక అవన్నీ వదిలిపెట్టి నా భక్తుడు అయి నాకు వదిలిపెట్టవలసింది అన్ని అన్నాడు కృష్ణ పరమాత్మ. మద్భక్త భవ అని చెప్పి మనం గ్రహించాలి ఇక్కడ. ఎవరైతే ఈశ్వర ప్రేమ కలిగి నా అనుగ్రహానికి పాత్రుడవుతాడో, ఈశ్వర ప్రేమ అంటే ఇక్కడ శివుడి ప్రేమ అనుకోకూడదు, అంటే ఈశ్వర కోయిల్ అంటుంటారు శివుడి కోయిల్ గుడికి, ఇక్కడ ఈశ్వర కోయిల్ అంటారు. ఈశ్వర అంటే శివుడు అట్లని కాదు. ఈశ్వర అంటే ఈశ్ ధాతు నుంచి వచ్చింది. ఈశ్ అంటే ఎవరైతే అంతటినీ పరిపాలిస్తాడో అతడు ఈశ్వరుడు, పరిపాలించేవాడు, రూలర్ అని అర్థం. ఈశ అంటే ఏమిటి? ఈశ్ ధాతు, టు రూల్ అని అర్థం. ఎవరైతే ఈ ప్రపంచం ఈ సృష్టినంతా పరిపాలిస్తున్నాడో, సృష్టించి పోషించి పరిపాలిస్తున్నాడో అతడు ఈశ్వరుడు అని అర్థం. ఆ ఈశ్వరుడు సృష్టించేటప్పుడు ఆయన్ని బ్రహ్మ అన్నాం, అదే ఈశ్వరుణ్ణి ఆ పరిపాలకుణ్ణి స్థితికర్తగా ఉంటే విష్ణువు అన్నాం, ఆయన కూడా ఈశ్వరుడే, విష్ణువు కూడా ఈశ్వరుడే. అదే ఈశ్వరుడు లయకర్తగా ఉంటే అన్ని లయం చేసుకుంటూ ఉంటే ఆయన్నే శివుడు అన్నాం. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈశ్వరుడు అంటారు, ఆవిడ స్వామిని శివుడి భక్తురాలేమో అనుకుంటూ ఉంటారు. కనుక మనకు ఎన్ని ఊహాగానాలు ఉన్నాయో మనకు తెలియకుండా శాస్త్రాన్ని అర్థం చేసుకోకపోవడంలో మనకు కన్ఫ్యూషన్ అన్నమాట, గందరగోళంగా ఉంటుంది. ఏమిటి ఈశ్వరుడు అంటారు, శివుడు అంటారు కాసేపు, పరమాత్మ అంటారు కాసేపు, భగవంతుడు అంటారు కాసేపు, ఏమైనా అంటాం, ఒకటే పరమాత్మ, ఏ పేరు చెప్తే ఏమైంది నీకు? అందుకని దేవుడి గురించి, మతం గురించి, ఆ యొక్క దేవత ఆరాధన గురించి మనకు సరైన అవగాహన కావాలి ముందు. అది లేకపోవడం వల్లనే చాలా దేవుడి విషయంలో కూడా కన్ఫ్యూజన్, ఇంటి విషయంలో కన్ఫ్యూజన్, రిలేషన్స్ విషయంలో కన్ఫ్యూజన్, కొన్ని దేవుడి భక్తి విషయంలో ఉన్నా ఎవరైనా కొంచెం ప్రశాంతంగా ఉన్నామంటే అందరూ ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉన్నారు, అందులో ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అన్నాడు. కన్ఫ్యూజన్స్ ఎందుకుంటాయంటే నీకు సరిగ్గా అవగాహన లేక. అవగాహన చేసుకోవచ్చు కదా, తెలియడం లేదే అన్నాడు. చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకో అన్నారు. శాస్త్రంలో చక్కగా వివరంగా చెప్పబడింది కదా, భక్తి అంటే ఏమిటి, ఎలా పూజించాలి, ఏ దేవుడైనా ఒకటి, అందరూ ఒకటి, కానీ ఒక దేవుడిని నిందించకూడదు. మనం పూజ చేసే దేవుణ్ణి తక్కువగా అంచనా వేయకూడదు. ఇన్ని రోజులు పూజించి మళ్ళీ ఈయనకు శక్తి ఉందంటావా లేదంటావా, ఇటువంటి అపనమ్మకాలని ఎందుకు వస్తాయి అన్నారు. ఇంత పూజించానండి ఆయనే సర్వస్వం అనుకున్నాను, కానీ ఎందుకో ఆయనకి శక్తి లేనట్టు కనపడుతుంది నాకు. ఎందుకంటే సమస్యలన్నీ అట్లాగే ఉన్నాయి. ఇది ఎట్లా అవుతుంది భక్తి? అందుకని కృష్ణ పరమాత్మ మద్భక్త భవ, నువ్వు మొట్టమొదటిగా నా భక్తుడి కావాలి అన్నాడు. అసలు భక్తుడు అంటే ఏమిటది పని నా ధ్యానం చెప్పబోతున్నారు మళ్ళీ కృష్ణ పరమాత్మ. ఇది ఇట్లా ఉంటుంది మనసులో అంతా గందరగోళంగా ఉంటుందని ఆయనకి తెలుసు కృష్ణ పరమాత్మకి. అందుకని అసలు భక్తుడు అంటే ఎవరు, ఎన్ని రకాల భక్తులు ఉన్నారు, ఏ భక్తి అయితే పరమ ఉత్కృష్టమైనటువంటిది శ్రేష్టమైనది అని చెప్పి భక్తి యోగంలోకి వెళ్ళిపోతున్నారు. దానికి నాంది శ్లోకం ఇది చూసారా, మద్భక్త భవ మద్భక్త సహ మామ్యతి, అటువంటి భక్తుడు నన్ను పొందుతాడు మొదటిది. రెండవది ఏం చెప్పారంటే కృష్ణ పరమాత్మ సంఘవర్జిత అన్నారు. సెకండ్ పాయింట్, ఎవరైతే రాగాన్ని సంఘం అంటే ఏమిటి అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో, సంఘవర్జిత అంటే ఈ యొక్క ప్రాపంచిక విషయాల మీద ఇహ అమూత్ర పై లోకాలకు వెళ్ళాలి, అక్కడ పొందాలి, ఇవి పొందాలి అనేటువంటి, అమెరికాకు పోవాలి, వీసా బాలాజీ దగ్గరికి పోయి ప్రదర్శన చేసి అమెరికాకు పోయి, ఇప్పుడు అందరూ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అందుకని ఇటువంటి మీద కోరికలు ఉంటాయి మనిషికి. ఇహ అముత్ర ఫల భోగ విరాగ వైరాగ్యం, అటువంటి వైరాగ్యం ఉండాలి మనిషికి. ఏమిటి సంఘవర్జిత అంటే, ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి విషయాల మీద వాటి మీద వ్యామోహం లేకుండా ఉండడం, సంఘం లేకుండా ఉండడం. సంఘం అంటే అసోసియేషన్ అంటారు, కలిసి పోవడం అనమాట, వాటితో ఒకటైపోవడం. అవన్నీ తాత్కాలికమైనటువంటివి, నిత్యమైన సుఖాన్ని ఇవ్వవు, రక్షణని ఇవ్వవు, ఆనందాన్ని ఇవ్వవు అని తెలుసుకొని, వాటిలో ఉన్న దోషాన్ని తెలుసుకొని, వాటి మీద మనకు మమకారాన్ని పెంచుకోకుండా ఉండడమే సంఘవర్జిత. ఇవన్నీ కూడా నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు, కానీ అవి నా యొక్క జీవనకు ఆధారం కొంచెం, అంతేగాని నాకు శాంతిని ఆనందాన్ని ఇవ్వడానికి అవి ప్రయోజనం కావు. ఈ శరీరాన్ని పోషణ కోసం, ఈ శరీరం ఉండడం కోసం నీడ ఇవన్నీ కావాలి కనుక అవసరమే. కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా అవసరమే, కానీ వాళ్ల వల్ల నాకు ఆనందం వస్తుంది, పరమానందం వస్తుంది అనుకోవడం మూర్ఖత అన్నారు. అందువల్ల ఏం చేయాలి, వాటి మీద ఎక్కువ మమకారాన్ని పెట్టుకుని వాటితోనే కాలం గడపకుండా ఉండడమే సంఘవర్జిత అని అర్థం. వాటి మీదనే మనసు పెట్టుకోవాక ఎప్పుడు సంఘవర్జిత అంటే రాగవర్జిత అని అర్థం. రాగాన్ని పెంచుకోవాకు, అనురాగాన్ని పెంచుకోవాకు, విపరీతమైన అనురాగాన్ని పెంచుకుంటే తర్వాత నువ్వు అవి దూరం అయిపోవచ్చు, నీకు వాటికి దూరం అయిపోవచ్చు, అప్పుడు నువ్వు బాధపడాలి. ఎందుకంటే దూరం ఎందుకు అయిపోవాలంటే అయిపోతాయి, వాటి స్వభావం అది కదా. మన శరీరమే తీసుకోండి, యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది, హెల్దీగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, ముసలితనం రావడం సహజం కదా. వయస్సు అనేటువంటిది, యవ్వనం అనేటువంటిది నీ నుంచి వెళ్ళిపోతున్నదా లేదా, వెళ్ళిపోతున్నప్పుడు నీ దిగులు వస్తుందా లేదా? ఎందుకు నువ్వు యవ్వనం మీద మమకారం పెట్టుకున్నావు, ఆ శరీరం ఎప్పుడు అలాగే ఉండాలి, ఎప్పుడు జుట్టు నల్లగానే ఉండాలి, పళ్ళన్నీ ఎప్పుడు ఇంటాక్ట్ గానే ఉండాలి, జరగని పని మమకారం పెంచుకున్నావు శరీరం మీద కదా. ఏ శరీరం మీద అయితే మనక మమకారం పెంచుకున్నావో ఆ శరీరం మారుతూ ఉన్నప్పుడు కొద్దీ ముసలితనం వస్తూ ఉన్నది, మరణం దగ్గరకు వస్తున్నప్పుడు భయపడుతున్నావు. ఎందుకని సంఘాన్ని పెంచుకున్నావు, రాగాన్ని పెంచుకున్నావు, అనురాగాన్ని పెంచుకున్నావు శరీరం మీద, శరీరానికి సంబంధించిన మనుషుల మీద. అవన్నీ మారిపోతూ ఉంటే భయపడుతున్నావు. అందుకని ఏం చేయాలి, భక్తుడైతే ఏం చేస్తాడు, సంఘం పెట్టుకోకుండా వాటిని వాటి వాటిగా చూస్తూ ఉంటాడు. సహజంగా ఇది ఈ శరీర సహజం, వచ్చేవరావడం పోవడం ఇవన్నీ సహజం. వృద్ధాప్యం సహజం, మరణం సహజం, వ్యాధి కూడా సహజమే శరీరానికి. దోషభూయిష్టంలో ఎంత చేసినా కూడా దీనికి శరీరానికి ఎంత సేవ చేస్తున్నావు? ఉపచారం చేసేవాడు ఉన్నారా అనేది దానికంటే భగవంతుడి కంటే కూడా ఈ శరీరానికి ఉపచారం అంతా ఇంత కాదు కదా. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని సంవత్సరాలు వండుకుంటూ తింటూ ఉన్నాం, ఇది చేస్తున్నాం. అందుకని ఉపయోగించుకో, కానీ దాని మీద మమకారం పెంచుకోవాలి. వస్తువును ఉపయోగించుకుంటాం కానీ దాని మీద మమకారం పెంచుకోకూడదు. యూజర్ అంటారు, అంటే నాకు ఓనర్ అన్నారు. అది ఉపయోగించుకో, అది నాది అని చెప్పి మమకారాన్ని పెంచుకోవాలి. అలా ఉంటే నీకు క్షేమం. ఇది రెండు. మూడవది పాయింట్ ఏంటంటే మత్ పరమః యః సః మామ్యతి. ఎవరైతే మత్ పరమః, పరమ అంటే ఏంటి, గమ్యం, గమ్యస్థానం. మత్ పరమః అంటే నేనే గమ్యస్థానమై ఉంటాను. ఎవరికైతే నేనే పరమ గమ్యస్థానమై ఉంటానో అతడు నన్ను పొందుతాడు. మన గమ్యస్థానం ఏమిటి, రకరకాలన్నాయి ఏమండి ఈ జీవితంలో. ఇండివిజువల్ హౌస్ ఒకటి కట్టుకోవాలండి, కట్టుకోవాలండి. అన్ని ఫ్లాట్ ఫ్లాట్ లో ఉండి బాగలేదు, ఇది మన గమ్యస్థానం. పెళ్లి కాని అబ్బాయి అయితే ఏం చేస్తాడు, మంచి అమ్మాయి అని చెప్పి పెళ్లి చేసుకోవాలంటే గమ్యస్థానం. ఇంకొకరికి ఏంటంటే అమెరికా వెళ్ళాలండి, గమ్యస్థానం. ఇంకొకరికేమో ఆస్ట్రేలియా వెళ్ళాలండి అంటాడు. ఇంకొకటికేమో పెద్ద స్టేటస్ లో జీవించాలి ఉన్నది, అది గమ్యస్థానం. ప్రతి మనిషికి ఒక్కొక్క గమ్యం ఉన్నది అనమాట. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇవన్నీ ఇంటర్మీడియరీ గోల్స్, మధ్య మధ్యలో ఉండే గమ్యాలు. నేనే పరమ గమ్యంగా ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి నన్ను పొందుతాడన్నాడు. అందుకని ఎందుకని అందరూ భగవంతుని పొందడం లేదు అర్థమైందా? ఇప్పుడు ఎన్నో గమ్యాల మధ్యలో ఈయన ఒక గమ్యం, ఒక సాధన భగవంతుడు. కానీ నిజమైన భక్తుడికి భగవంతుడే సాధ్యం, భగవంతుడే సాధనం, అది నిజమైన భక్తి అంటే. అందుకే నిజమైన భక్తి కనుక ఉంటే ఇప్పుడు ఇక్కడ క్షణంలో ఆయన మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. కానీ మనం దేహ వాసన, ఇంటి వాసన, కిచెన్లో ఉన్నవన్నీ వాసన కాకుండా దేహ వాసన, ఇంటి వాసన, ప్రపంచ వాసన, బంగారం వాసన, వస్త్రాలు, ఇన్ని రకాల దుస్తుల మీద వాసన. వాసన అంటే కోరిక, ఇవన్నీ ఉన్నాయి కదా. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇవన్నీ పనిచేయవు నాయన మా దగ్గర, నువ్వు గనక ఇక్కడికి రావాలి అంటే, జ్ఞానం పొందాలి అంటే. అయితే వాటిని వదిలిపెట్టి ద్వేషాన్ని పెంచుకోమని చెప్పలే. ఇవి కూడా నువ్వు ఉపయోగించే వాటి మీద ద్వేషాన్ని పెంచుకో, మనుషుల మీద కూడా లెక్క చేయొద్దని చెప్పలే. వాటి వల్ల మనకు ఈ పరమశాంతి రాదు అని తెలుసుకోవడమే ముఖ్యం విషయం. అంతేగాని వాటన్ని నిందించమని కాదు అర్థం. పరమహ అంటే ఏమిటి, భగవంతుడే నా పరమ గమ్యం అని మనసులో ప్రతి క్షణం గుర్తుండాలి. వచ్చేటప్పుడు భార్య ఎవరో, భర్త ఎవరో, తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలియదు మనకు. ఈ వచ్చిన కాసేపట్లో ఇక్కడ ఉన్నప్పుడే కదా ఈ ట్రావెలర్స్ అంటారు చూసారు, ఫెలో ట్రావెలర్స్ చదివారు పాఠం, ఫెలో ట్రావెలర్స్ అంటే అదేదో మస్కిటో గురించి మాట్లాడతాడు ఫెలో ట్రావెలర్ లో, అది చెప్పలేం మనం ఇక్కడ. ఫెలో ట్రావెలర్ అంటే ఇప్పుడు మన రైల్లో ఎక్కితే కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు మనతో పాటు. వాళ్ళు ఎక్కక ముందు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, దిగిన తర్వాత వాళ్ళు దిగిపోతారు. వాళ్ళ గమ్యం రాగానే, వాళ్ళ డెస్టినేషన్ రాగానే వాళ్ళు దిగిపోతారు. అయ్యో దిగిపోయినారని చెప్పి ఏడుస్తూ కూర్చుంటామా? కూర్చోకూడదు కదా. ఏం చేయాలి, మన గమ్యం ఏమిటి, మన టికెట్ ఎక్కడికి కొనుక్కున్నాం అని గుర్తుండద్దు. అందుకని మనం చూడండి, ఆహా వెళ్ళరండి వెళ్ళరండి అంటాం. దిగేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తాం, వెళ్ళరండి బాగా ఉన్నారా ఫోన్ చేయండి అంటాం, అంతే. అంతకంటే మమకారం పెంచుకో, ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు ఓన్లీ మనకు ఫెలో ట్రావెలర్స్, జర్నీలో కొంచెంసేపు కంపానియన్స్, అది బాగా తెలుసు. మరి జీవిత యాత్రలో, ఈ జీవన యాత్ర, ఈ జర్నీలో భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, ఆల్ ఆర్ కో ప్యాసింజర్స్. ఇది గుర్తుండాలి మనకు ప్రతి క్షణం. మనం వాళ్లే సర్వస్వం అనుకుంటూ ఉంటాం. ఆ మాయ చేసేటటువంటి ఇది లీల, ఇదంతా కూడా డ్రామా. మనకు అది గుర్తు లేకుండా చేస్తుంది మాయ. నిజమే అనుకుంటాం ఈ రిలేషన్స్ అన్ని మనం చూస్తూ ఉండగానే కళ్ళ ముందే మనుషులు మాయమైపోతూ ఉంటారు చూడండి. కొంతమంది టెంపరీగా డిసోసియేషన్, కొంతమంది పర్మనెంట్ గా డిసోసియేషన్. ఇంకా ఆ దుఃఖానికి తట్టుకోలేక తల్ల క్రిందులయ్యి ఎన్ని సంవత్సరాలు బాధపడతాం. మళ్ళీ తేరుకునే లోపల ఇంకొక షాక్, మళ్ళీ దాని నుంచి తేరుకునే లోపల ఇంకొక షాక్, షాక్ మీద షాక్ అని వస్తూ ఉంటుంది. అంటే జ్ఞానికి ఏ షాక్ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ వెరీ కామన్. అందుకని మెచ్యూర్ మైండ్. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ కో ప్యాసింజర్స్ లాగానే చూసుకోవాలి నువ్వు, నీ పరమ గమ్యాన్ని మర్చిపోకూడదు. నువ్వెందుకు వచ్చావు మానవ జన్మకి అది మర్చిపోకూడదు. అర్థమైందా? అందుకని భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ కూడా మనకు ఎంటర్టైన్మెంట్. పైన కాసేపు కూర్చున్నావు, వాళ్ళు కథ చెప్తున్నారు, వాళ్ళ ఊరు విషయాలు ఇవి అవి చెప్తున్నారు, వింటూ ఉంటావు. అంతేగాని టికెట్ ఎక్కడ కొనుక్కున్నావురా అంటే, అది మర్చిపోయినాను, నీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మర్చిపోయినానంటే ఫూలిష్లో అంటారు కదా. తెలియగల వాడు ఏం చేస్తాడు, ఆ టికెట్ భద్రంగా జేబులో పెట్టుకుని చూసుకుంటాడు. ఇంకా ఎన్ని మైళ్ళు ఉంది, ఎన్ని మైళ్ళు ఉంది, వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఆ స్టేషన్ వచ్చినప్పుడు చూస్తారు, దిగుతాం, ఏదో కొనుక్కుంటాం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తక్కన మళ్ళీ రైలు ఎక్కుతాం. మర్చిపో, ఎన్నో చేస్తాం అక్కడ, అన్ని కొనుక్కుంటాం, అన్ని మాట్లాడతాం, అన్ని చేస్తాం, మళ్ళీ మన పెట్టి వేడా తీసుకుని మనం దిగుతాం, మన డెస్టినేషన్ రాగానే. అదే కాబట్టి మన పుణ్య పాపం చేసిందంతా తీసుకొని మళ్ళీ మన డెస్టినేషన్ లో మనం దిగుతాం. జ్ఞానం గనక పొందితే పరమగమ్యం, అది మర్చిపోకూడదు. ఎవరైతే నన్ను పరమగమ్యంగా పెట్టుకుంటారో వాళ్ళు నన్ను పొందుతారు. కానీ లోకల్ ఇంటర్మీడియట్ గమ్యాలు పెట్టుకున్నారు అందరు, నేనేం చేసేది అంటారు కృష్ణ పరమాత్మ. అర్జున, నువ్వు కూడా నన్ను పరమగమ్యంగా పెట్టుకో, నా భక్తుడి కావలసినది అయి సంగవర్చిత్రుడిగా ఉండాల్సింది అని చెప్పి నాలుగో పాయింట్ ఏమిటి, మూడు అయిపోయినాయా. నాలుగు, మత్కర్మకృత్ అన్నారు. యహా మత్కర్మకృత్, ఆ యహా మాం ఏతి అనేటువంటిది అన్నిటికి సప్లై చేసుకోవాలి. మొదటి దానికి ఎలా సప్లై చేసుకోవాలంటే, యహా మద్భక్తః భవతి సహ మాం ఏతి. ఫస్ట్ సెంటెన్స్, యహా మద్భక్తః భవతి సహ మాం ఏతి, ఎవరైతే నా భక్తుడవుతాడో అతడు నన్ను పొందుతాడు. మొదటి. రెండోది ఏంటి, యహ సంగవర్జితః భవతి, యహ సహ అక్కడే ఉన్నాయి రెండో లైన్లో. యహ ఎవరైతే, యహ అంటే ఎవరు, ఎవరైతే సంగవర్జితుడై ఉంటాడో, ఈ ప్రాపంచిక విషయాల మీద, ఈ భోగాల మీద మమకారం లేకుండా, సంగం లేకుండా ఉంటాడో అతడు నన్ను సహ మాం ఏతి. రెండవది. మూడవది ఏమిటి, యహ మత్పరమః భవతి, నేనే పరమగమ్యంగా ఉంచుకుంటాడో, ఎవరైతే నేనే పరమగమ్యంగా ఉంచుకొని చూస్తూ జీవిస్తాడో సహ అతడు నన్ను పొందుతాడు. ఐదవ పాయింట్, నాలుగవ పాయింట్, యహ మత్కర్మకృత్, ఎవరైతే నా కొరకు మాత్రమే అన్ని పనులు చేస్తూ ఉంటాడో. మనం ఏమిటంటే పొద్దున కాస్త అగరబత్తి వెలిగిస్తే ఇంకంతే అయిపోయింది ఆయనకి, మిగతా పనులన్నీ ఎవరికి అంటే ఇంట్లో వాళ్ళకి. ఒక ఆవిడ చెప్తోంది, ఏమండి స్వామిని ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టారంటే నిజంగా చాలా బోర్గా ఉందండి, ఎప్పుడు వంట చేసి పెట్టడం, వాళ్ళకి వచ్చేవాళ్ళందరికి ఇవి చేయడం అవి చేయడం సరిపోతుంది, కాసేపు జపం కూడా చేసుకునేవారు నన్ను, కాసేపు పూజ చేసుకునేవారు, కాసేపు క్యాసెట్ వినేవారు. ఆవిడ కోపంగా వస్తుంది, చాలా కోపంగా వస్తుందండి నాకన్నారు. ఎందుకమ్మా అంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి అందరూ నన్ను, ధ్యానం చేసుకుంటూ ఉంటే, జపం చేసుకుంటూ ఉంటే, నాకు ఆ పనులన్నీ చేయాలంటే అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని ఎక్కడికన్నా అనిపిస్తుంది. అది అట్లాంటి ఆలోచనే రాకూడదు అసలు. ఏ పని చేస్తున్నా కూడా ఇది భగవంతుడి కార్యమే అని చెయ్యి అన్నాడు. అది మత్కర్మకృత్ అన్నాడు. 360 డేస్ లీవ్ లేదు కదా వంట చేసే వాళ్ళకి, ఆఫీస్ లో వాళ్ళకన్నా లీవ్ వస్తుంది, హోమ్ మేకర్ కి లీవ్ ఎక్కడుంది. ఆ భర్త అప్రిషియేట్ చేయాలి నిజంగా మాట్లాడితే కదా. వాళ్ళకి శని సాటర్డే సండేస్ హాలిడే ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా హాలిడే ఇస్తారా, ఇవ్వరు కదా. అందుకే నీ వీళ్ళకి ఏమిటంటే ఎప్పుడు అదే వంట, అదే కూర, అదే కూర. అందుకని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా అబ్బా ఎప్పుడు రోజు ఆఫీస్ పని పనిచేయాలని చెప్పి, ఎందుకంటే వాడు ఈశ్వర కార్యంగా చూడరు దాన్ని. ఈశ్వర కార్యం అంటే ఏదో దేవుని ముందు కూర్చొని పూజ చేసేటప్పుడు మాత్రం ఈశ్వర కార్యం, గుడికి వెళ్ళడం మాత్రమే ఈశ్వర కార్యం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మిగతా పన్నెన్నిటి మీద మనకు కొంచెం ఆ యొక్క వ్యతిరేక భావన వచ్చేస్తుంది. వాడిని చేయాలంటే ఒక విసుగు, అలుపు వస్తుంది, ఆయాసం వస్తుంది, అయ్యో చెయ్యాలే అనేటువంటి భావన. దాన్ని సరిగాను చేయలేము. దాని మూలంగా ఆ చేసేటప్పుడు నసుగుతూ చేస్తాం, చేసిన తర్వాత ఫలం ఎట్లా వస్తుందో తెలియదు, తర్వాత నసుగుడే, ఎప్పుడు నసుగుడుతోనే చేస్తుంటారు, గ్రంబ్లింగ్ అన్నమాట. చేసేటప్పుడు శక్తిగా ఆనందంగా చేయలేదు, శక్తివంతంగా ఆనందంగా చేయలేరు. ఆనందంతో చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ చేసే పని కూడా భారంగా అనిపిస్తుంది. భారంగా అనిపించడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండా అయిష్టంగా చేస్తూ ఉంటాం. ఆ అయిష్టంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఒక తెలియనటువంటి ఒక వెలితి ఏర్పడుతుంది మనసులో. ఇక సరిగా చేయలేకపోతున్నా అని అన్నది. వంట చేసినా కానీ, బట్టలు ఉతికినా కానీ, ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కానీ, పిల్లల్ని బయటికి తీసుకెళ్లేటప్పుడు కానీ, పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కానీ, ఏ పనైనా, ఏ పని కాదని చెప్పాలి, అన్ని పనులు భగవంతుడికి అని. ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మకురు, అది మత్కర్మకరు అన్నారు. మత్కర్మకృత్ అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా అని అర్థం. అంటే ఆయనకు అర్పించడం, చేసిన పనులన్నీ కూడా పంచమహాయజ్ఞాలు చేస్తూ నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం లేకుండా ఆ దైవ పూజ, మనుష్య యజ్ఞం, సహాయం చేయడం, సోషల్ సర్వీస్ అంటే ఏమిటి, రోటరీ క్లబ్ మెంబరే అవ్వాల్సిన పని లేదు, లయన్స్ క్లబ్ మెంబరే అవ్వాల్సిన పని లేదు, మన ఇంట్లో పిల్లల్ని మనం సరిగ్గా చూసుకోవడమే సోషల్ సర్వీస్, భర్తకి సేవ చేయడమే సోషల్ సర్వీస్. ఇది ముందు ఇంటి చక్కదిద్దుకొని తర్వాత సొసైటీకి చేయి. ఇంటికి చక్కదిద్దుకోవడం జాతకానప్పుడు నీకు సోషల్ సర్వీస్ ఎందుకు? ఇది సోషల్ సర్వీస్ కాదా? చాలా మంది లేడీస్ జెంట్స్ అందరు క్లబ్ల్లో చేరుతూ ఉంటారు ఎందుకంటే సోషల్ సర్వీస్ చేయడానికి. అదేమిటి సోషల్ సర్వీస్ అంటే? నీ ఇంటిని, నీ యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే సోషల్ సర్వీస్. చెత్తను తీసుకెళ్ళి పక్కవాడి ఇంటి ముందు పోయకుండా ఉంటే సోషల్ సర్వీసే కదా. కాబట్టి సోషల్ సర్వీస్ అంటే ఎక్కడా అని భూత యజ్ఞం అన్నారు. ఎక్కడికో వెళ్ళి చేయలేవు, నువ్వున్న చోటే నీ ఇంట్లోనే ప్రతి గృహం, ఇంట్లో వ్యక్తులందరూ నీకు అవకాశం ఇస్తున్నారు సర్వీస్ చేయడానికి నీకు. అంతేగాని వాళ్ళకి పోయి లిస్ట్ చెప్పకూడదు, రేపు పొద్దున్నీ నీకు ఇంత చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, ఒక్కసారి నా కనీసం బాగుంది అని కూడా అనలేదన్నారు. మళ్ళీ రికగ్నిషన్ అడగకూడదు. ఈశ్వరుడు కోసం అర్పణ బుద్ధి చేసేటప్పుడు నీకు ఎప్రిసియేషన్, రికగ్నిషన్ ఎందుకు, ఎక్స్పెక్టేషన్ ఎందుకు? మనం అవన్నీ చేయడం వల్ల ఆనందం ఉండదు. చేసేటప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి ఒకటే నీరసం, ఆయాసం చేస్తుంది. అదే ప్రతి పని దేవునికి చేస్తున్నా అనుకుంటే ఎక్కడ నీరసం వస్తుంది? ఇంకా ఏం పని ఉందని చెప్పి వెతుక్కుంటాం. ఎందుకంటే భగవంతుడికి కదా చేస్తున్నా, ఇంకొక పని దొరికితే బాగుంది చేయడానికి. నాకు చెప్పండి, నేను చేస్తాను, నేను చేస్తాను అనాలి. ఎందుకంటే ఇంకా శక్తి చాలా ఉంది, ఆయాసం లేదు, చేసేటప్పుడు వెలితి లేదు, నిరుత్సాహం లేదు, సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది, శరీరంలో శక్తి పెరుగుతున్నది. పెరిగే కొద్ది ఏమవుతుందని ఇంకా ఇంకా చేయాలని ఆశ వస్తుంది. ఇంకా ఇంకా చేసేటప్పటికి ఏమవుతుంది, నీకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు, ఎలా చేస్తున్నది ఈవిడ, ఇంత శక్తివంతంగా ఎలా చేస్తుంది, ప్రేమతో చేస్తుంది, అందరికి అలుపే లేదా వీళ్ళకి అని అనిపిస్తుంది మనకు. వాళ్ళకి అలుపు ఉన్నది ఎందుకంటే ఆనందంతో చేసే వాళ్ళకి అలుపు ఉన్నది. చిన్నప్పుడు పాట చదివారా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపే ఉండదు, ఒక సినిమా పాట. ఆడుతూ పాడుతూ చేయడం అంటే ఏమిటి, భగవంతుడి పేరు చెప్తూ పాడుతూ చేయాలి. ఆడుతూ చేయడం అంటే ఏమిటి, డాన్స్ చేయడమే. డాన్స్ అంటే ఏమిటి, భగవంతుడి కోసం నృత్యం చేయడం అనమాట. నిజంగా నృత్యం చేయమని కాదు, ఆనందంగా చేయడం, అది మత్కర్మ కృత అన్నారు. చెప్తూనే ఉండొచ్చు ఏ పని చేసినా సరే. అందుకని మన నృత్యం, సంగీతం ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి. అందుకని నైవేద్యం అంటారు చూసారా, వంట చేసినప్పుడు నైవేద్యం దేనికి చేస్తున్నావు, ఆ భగవంతుడికి ముందు ఆహారం ఇవ్వాలి, ఆయనకి ఇచ్చిన తర్వాత మిగిలింది మనం తినాలి. అంతకోసం వంట చేస్తున్నాం కానీ మన కోసం వంట చేయడం లే. అసలు ఈ సంగతి మనకు జ్ఞాపకం ఉండదు, మనం తింటున్నాం కాబట్టి ఆయన కొంచెం పెడదాం ఇట్లా అనుకుంటాం. అట్లా కాదురే నాయన, అసలు సంగతి ఏమిటంటే ఆయనకి ఇవ్వాలి ముందు, ఆయనకి ఇచ్చిన తర్వాత మిగిలింది కాబట్టి మనం తింటున్నాం, అది భావన రావాలి. అది మత్కర్మ కృత. నాలుగైనయ్య, ఐదవది లాస్ట్ గా నిర్వైరహ సర్వభూతేషు. యహ నిర్వైరహ, ఎవరైతే వైరం శత్రుత్వం లేకుండా ఉంటాడో, ఎవరి మీద, సర్వభూతేషు అన్నాడు, అందరి మనుషుల మీద, అన్ని జీవరాశుల మీద కరుణ కలిగి కారుణ్యం కలిగి ఉంటాడో, దయతో ఉంటాడో ఆ వ్యక్తి అన్నాడు. వాటిని ద్వేషించకుండా ఉంటాడు, హింసించకుండా ఉంటాడు. అంటే ఏమిటి, అహింసని పాటించాలి, హింస చేయకూడదు, ఏ జీవరాశిని కూడా హింసించకుండా ఉంటాడు ఆ వ్యక్తి. యహ నిర్వైరహ సర్వభూతేషు, తర్వాత ఏంటి, సహ మాం ఏతి, అతను నన్ను పొందుతాడు. ఇవన్నీ 5 పాయింట్ ప్రోగ్రామ్. ఈ 5 పాయింట్లు ఆచరించాడంటే ఆ వ్యక్తికి జ్ఞానం కలిగి తీరుతుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విశ్వరూప దర్శనాన్ని పూర్తి చేశారు. ఓం తత్సత్. ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.